చాలా ప్రాముఖ్యమైంది. మరి గ్లైఫోసేట్ కలిపినటువంటి ఆహారం తినడం ద్వారా మనము ఎంతో నష్టపోతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇట్ కాజెస్ టైట్ జంక్షన్స్ టు బికమ్ వీక్ అండ్ కాజెస్ లీక్స్ విచ్ ఎండ్స్ అప్ ఇట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఈ రోజుల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని మనం చాలా చూస్తా ఉన్నాం. మరి టైప్ 1 డయాబెటీస్ కూడా వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే మన యొక్క మరి ఆ ప్యాంక్రియాస్ లో ఉన్న సెల్స్ అవి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ యొక్క ఇన్సులిన్ ప్రాపర్ గా ప్రొడ్యూస్ అవ్వకుండా మరి ఎఫెక్ట్ అవడం ద్వారా మరి టైప్ 1 డయాబెటీస్ లోకి పీపుల్ వెళ్లడం జరుగుతూ ఉంది. ఓకే, ఐల్ గో డైరెక్ట్లీ. యా, విల్ కంటిన్యూ. ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో వీటిని, ఇవి వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ ఇష్యూస్ ఈ రోజుల్లో. కాబట్టి దీనికి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణం గ్లైఫోసేట్ ఉపయోగించినటువంటి ఆహార పదార్థాలు మనం తినడం. ఇండియాలో టీ మీద కూడా, టీ లీవ్స్ మీద కూడా గ్లైఫోసైట్ వాడుతూ ఉన్నారు. లెక్క ప్రకారం వాడకూడదు, బట్ ఇండియాలో మరి ఎంత స్ట్రిక్ట్ రూల్స్ లేని కారణం చేత గ్లైఫోసైట్ వాడుతూ ఉన్నారు. ఈవెన్ గోధుమలు పంట కాలంలో వాళ్ళు ఆ యొక్క గోధుమలు పంట కోసే ముందు వాళ్ళు డెసిమేషన్ అనే ప్రాసెస్ ద్వారా గ్లైఫోసైట్ వాడుతూ ఉన్నారు. ఈ విధంగా మరి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా 11 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కి కారణం గ్లైఫోసేట్ అనే పురుగు మందు అనేది మనము మర్చిపోకూడదు. సో ఈ విధంగా ఈ యొక్క పెస్టిసైడ్ టాక్సిసిటీ అంటారు దీన్ని, పెస్టిసైడ్ టాక్సిసిటీ. ఈ పెస్టిసైడ్ టాక్సిసిటీకి మరి ఉన్నటువంటి విరుగుడు ఏంటంటే, ఏ విధంగా మనము ఈ పురుగు మందుల ప్రభావం నుండి మనం బయటికి రాగలము అనంటే, మరి 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఆటోఫెగీ అంటారు, మనము ఫాస్టింగ్ ఉండడం ద్వారా మరి ఆ యొక్క పురుగు మందుల ప్రభావం నుండి మనం బయటికి రాగలుగుతాము ఫాస్టింగ్ ఉండడం ద్వారా. రెండోదేమో విటమిన్ డిని మనము తగినంత మోతాదులో తీసుకోవడం ద్వారా మనము చాలా హెల్తీగా, అంటే ఆ టాక్సిసిటీ నుండి మనము బయటికి రావడానికి వీలవుతుంది. ఎస్, నెక్స్ట్ బ్రదర్. యా, నెక్స్ట్ స్లైడ్. ఇంకా నెక్స్ట్ స్లైడ్. రైట్, ఈ పెస్టిసైడ్ టాక్సిటీని మనము అవాయిడ్ చేయడానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఏంటంటే ఫాస్టింగ్. మరి పురుగు మందుల నుండి తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్ గా ఉంది పరిస్థితి. ఏ విధంగా తప్పించుకోగలం? వన్ ఆఫ్ ద మీన్స్ ఏంటంటే, మరి మనము వ్యవసాయ ఆధారిత కుటుంబాలను ఎంకరేజ్ చేయడం చాలా ప్రాముఖ్యం. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్లను ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం. ఈ యొక్క పురుగు మందులు లేనటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ ని మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఈ విధమైనటువంటి టాక్సిటీ నుండి మనం బయటకు రాగలము. రెండు విధానాలు. ఒకటేమో ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ ని మనమన్నా చేసుకోవాలి, లేకపోతే ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేలాగా మనము పీపుల్ని ఎంకరేజ్ చేయాలి, మరి ఫార్మర్స్ ని మనం ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. అది ఒక పద్ధతి. రెండోదేమో ఫాస్టింగ్ ఉండడం ద్వారా. ఏసయ్య మరి ఉపవాసం ఉండి ప్రార్థించమని చెప్పాడు. మనం చాలాసార్లు ఉపవాసం ఉంటే ఆకలికి తట్టుకోలేనేమో అనేటువంటి కొన్నిసార్లు ఆలోచన చేస్తారు చాలా మంది. ఉపవాసం ఉండడం అనేది అది ఆత్మీయతకు ఎంతో మంచిది, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి 2వ విధానం ఏంటంటే, ఒకటేమో ఫాస్టింగ్ ఉండడము, 2వదేమో బాడీని కంప్లీట్ గా కోల్డ్ కి ఎక్స్పోజ్ చేయాలి, అదే విధంగా హీట్ కి కూడా ఎక్స్పోజ్ చేయాలి. అంటే నాట్ కంటిన్యూస్లీ, అంటే కొంతసేపు ఎక్స్ట్రీమ్ కోల్డ్ లో ఉండడం మన బాడీకి హెల్ప్ అవుతుంది. మరి ఎండలో మరి బాగా పనిచేయడం కూడా హెల్ప్ అవుతుంది. దీన్ని ఇది దీన్ని హెర్మిటిక్ రెస్పాన్స్ అంటారు. అంటే బాడీని ఎక్స్ట్రీమ్ ప్రెషర్ కి గురి చేసి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏ విధంగానైతే చెమటలు పడతాయో ఆ విధంగా మరి బాగా కష్టమైన అంటే ఎండలో పనిచేయడము, మరి తర్వాత ఎక్స్ట్రీమ్ కోల్డ్ లో కూడా ఉండడము, చన్నీళ్లతో స్నానం చేయడము, ఇలాంటివి ఏం చేస్తాయనంటే బాడీలో ఉన్నటువంటి టాక్సిసిటీని బయటకు రావడానికి హెల్ప్ చేస్తాయి. అదేం చేస్తుంది అంటే హెర్మిటిక్ రెస్పాన్స్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే డయాబెటిక్ సిచ్యువేషన్స్ ని తగ్గిస్తుంది. తర్వాత హార్మోన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. చాలా సార్లు మనము అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కి మేజర్ రీజన్ హార్మోనల్ డిస్ఫంక్షన్, హార్మోన్స్ పనిచేయాల్సినట్టుగా పనిచేయట్లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ విషయం కూడా ఈ హెర్మిటిక్ రెస్పాన్స్ తో హీల్ అవుతుంది. మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని కూడా అవి రెగ్యులేట్ అవుతాయి. అంటే డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా బాగవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా బాగుంటాయి. సో ఈ విధంగా బాడీ అంతా కూడా సరిగ్గా పనిచేయడానికి ఈ హెర్మిటిక్ రెస్పాన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. హెర్మిటిక్ రెస్పాన్స్ అంటే బాడీని ఎక్స్ట్రీమ్ మరి కోల్డ్ కి మనం ఎక్స్పోజ్ చేయడం, అంటే డే అంతా చలిలో ఉండక్కర్లేదు, చన్నీళ్లతో స్నానం చేయడము. అంటే అనారోగ్యంగా ఉన్నవారు దాని జోలికి వెళ్ళొద్దు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆ విధంగా చేయడం ద్వారా మరి చాలా చక్కగా హెర్మిటిక్ రెస్పాన్స్ బాడీలో డెవలప్ అవుతుంది. ఈ విధంగా మరి పెస్టిసైడ్ టాక్సిటీని అవాయిడ్ చేయడానికి మన ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఈ విధంగా ఎక్స్ట్రీమ్ ప్రెషర్ కి బాడీని గురి చేసి మరి ఆ చెమట ద్వారా సో ఒకటి టాక్సిటీ బయటకు వస్తుంది, రెండవది ఫాస్టింగ్ ఉండడం ద్వారా మనము టాక్సిటీ నుండి బయటకు వస్తాము, మూడోది విటమిన్ డి కరెక్షన్ చేయడం ద్వారా మనం టాక్సిటీ నుండి బయటకు వస్తాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్ళినట్లయితే ద ఇష్యూ ఆఫ్ డయాబెటీస్, దీని గురించి కొంచెం బ్రీఫ్ గా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ డయాబెటీస్ గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను కొన్ని విషయాలు జస్ట్ మెన్షన్ చేసి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతాను. సో చాలా ప్రాబ్లమ్స్ కి అంటే హార్ట్ డిసీజెస్ కి, మరి స్ట్రోక్స్ కి, బ్లైండ్నెస్ కి, కిడ్నీ డిసీజెస్ కి కొన్నిసార్లు మరి ఆంపిటేషన్ చేస్తారు, మరి కాల్ తీసేయడము ఇలాంటివన్నీ కూడా. వీటన్నిటికీ మెయిన్ రీజన్ డయాబెటీస్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. డయాబెటీస్ ఇస్ ద లీడింగ్ థ్రెట్ టు పబ్లిక్ హెల్త్, ఇది మనకు తెలిసిన విషయమే. తర్వాత చాలా మంది ఇండియాలో దాదాపు 77 మిలియన్ పీపుల్ 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు టైప్ 2 డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారు. 25 పీపుల్ ప్రీ డయాబెటిక్ గా ఉన్నారు. దాదాపు మరి 100 మిలియన్ అంటే 10 crore పీపుల్ సఫర్ అవుతున్నారు అనేది గణాంకాలు చెప్తా ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ స్లైడ్ లో సింప్టమ్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ గాని, మరి బాగా దాహం అవడము, తర్వాత ఎక్సెసివ్ హంగర్, మరి ఫ్యాటీ కంప్లీట్ గా మరి తిన్నా కూడా నీరసంగా ఉండడము, విజన్ లో తేడా రావడం, దృష్టిలో లోపం రావడము, తర్వాత ఈ యొక్క ఏదన్నా చిన్న కట్స్ అయితే బాడీలో అవి త్వరగా మానవు, డ్రై స్కిన్ ఉండడము, చాలా త్వరగా ఇన్ఫెక్షన్స్ కి గురవడం, ఇవన్నీ కూడా సింప్టమ్స్ ఆఫ్ డయాబెటిక్స్ మనకు తెలిసిన విషయమే. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్టయితే నెక్స్ట్ స్లైడ్ లో టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ ఉంది, దాన్ని నేను స్కిప్ చేస్తా ఉన్నాను, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్లైడ్ లో ఇష్యూ ఆఫ్ డయాబెటీస్ ని మనం అర్థం చేసుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బాడీలో డెవలప్ అయినటువంటి ఇన్సులిన్ అది మరి లోపలికి రాకుండా రెసిస్టెన్స్ జరుగుతుంది. అది నేను తర్వాత స్లైడ్ లో ఉన్న ఆ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇక్కడ లెప్టిన్ అండ్ గెర్లిన్ అనేటువంటి రెండు ఉన్నాయి, వాటిని హంగర్ హార్మోన్స్ అంటారు. ఇవి కన్ఫ్యూజ్ అవడం ద్వారా మరి దాహం వేసినప్పుడేమో ఆకలి సంబంధించినటువంటి హార్మోన్ అది యాక్టివేట్ అవుతుంది, మరి ఆకలి వేసినప్పుడేమో దాహానికి సంబంధించిన, ఈ విధంగా అది రివర్స్ వేలో కన్ఫ్యూజ్ అవుతూ ఏసీల్లో ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఉంటుందని చెప్పి రీసెర్చ్ చెప్తా ఉంది. ఏసీలు మనం సాధారణంగా ఏసీలో ఉంటే హ్యాపీగా ఉంటుందని అనుకుంటాం. ఏసీలో ఉండడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి హంగర్ హార్మోన్స్, ఆ యొక్క థర్స్ట్ కి సంబంధించిన దాహానికి సంబంధించిన హార్మోన్స్ అవి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాయి. కాబట్టి మరి దాహం లేకపోయినా తాగేస్తాం, ఆకలి లేకపోయినా మరి తినేసేటువంటి పరిస్థితి. సో ఈ విధంగా దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకి వెళ్తా ఉన్నాము. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాము. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, డయాబెటీస్ ని అర్థం చేసుకోవడానికి, డయాబెటీస్ ని అర్థం చేసుకోవడానికి మనకు ఈ డయాగ్రామ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ లో ఉన్నటువంటి డయాగ్రామ్ ని మనం, బ్రదర్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎస్ బ్రదర్, ఎస్ ఎస్, ఈ డయాగ్రామ్ దగ్గర మనం ఉంచినట్లయితే ఇక్కడ మనం ఆహారం తిన్నప్పుడల్లా కూడా బాడీలో గ్లూకోజ్ ఉంటుంది, గ్లూకోజ్ గా అది కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్లపోతే ఎనర్జీ ప్రొడక్షన్ జరగదు. మనం సాధారణంగా ఈ గ్లూకోజ్ సంబంధించి ఫాస్టింగ్ గ్లూకోజ్ అని, తర్వాత ఆహారం తిన్న తర్వాత పిపి అంటారు. సో ఈ విధంగా రెండు రకాలుగా గ్లూకోజ్ ని చెక్ చేస్తాం. అయితే ఈ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళాలి అనంటే ఇక్కడ ఇన్సులిన్ ఉంది, ప్యాంక్రియాస్ క్రియేట్ చేసినటువంటి, డెవలప్ చేసినటువంటి ఇన్సులిన్ బాడీలో సెల్ లోపలికి వెళ్ళకపోతే ఈ యొక్క గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ అనేది ఓపెన్ అవ్వదు. ఇది ఓపెన్ అవ్వకపోతే గ్లూకోజ్ లోపలికి రాదు. ఇది ఇన్సులిన్ లోపలికి రావాలంటే ఇక్కడ ఇన్సులిన్ రిసెప్టర్ అనేది ఉంది. ఈ ఇన్సులిన్ రిసెప్టర్ ఏం చేస్తుంది అనంటే, ఇన్సులిన్ మాటిమాటికి వస్తా ఉంటాయి, మనం మాటిమాటికి తింటుంటే ఇన్సులిన్ మాటిమాటికి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ మాటిమాటికి వచ్చి ఈ డోర్ ని నాక్ చేస్తుంది, ఇన్సులిన్ రిసెప్టర్ ని నాక్ చేసినప్పుడు ఇది కొంతవరకు బాగానే పనిచేస్తుంది. ఒక ఏజ్ తర్వాత మనం ఎక్కువగా తింటూ ఉంటే, క్రమబద్ధం లేకుండా తింటూ ఉంటే, అప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే ఈ రిసెప్టర్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ వచ్చి డోర్ కొట్టినా కూడా అది ఓపెన్ అవ్వదు. తద్వారా ఏమవుద్దంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోద్ది, ఇది మాత్రం ఓపెన్ చేయదు. ఇన్సులిన్ లోపలికి రాకపోతే మరి వెళ్లి ఈ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ అనే డోర్ ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవ్వకపోతే గ్లూకోజ్ లోపలికి రాదు. గ్లూకోజ్ లోపలికి రాకపోతే గ్లైకోజన్ గా మారదు, మరి ఫ్యాటీ యాసిడ్స్ గా మారదు. ఇవి ఎనర్జీ అనమాట. ఈ ఎనర్జీ మారాలి అనంటే, ఎనర్జీగా మారాలి అనంటే మరి ఇన్సులిన్ లోపలికి రావాలి. ఇన్సులిన్ లోపలికి రాకుండా ఈ ఇన్సులిన్ రిసెప్టర్ అది బ్లాక్ చేస్తా ఉంటది, దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అందుకే మరి ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు కానీ, డయాబెటీస్ ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ ఫాస్టింగ్ ఇన్సులిన్ అనే టెస్ట్ ని చేయించుకోవాలి. నేను ఈ టెస్ట్ నేమ్స్ నేను తర్వాత టైప్ చేసి నేను ఫార్వర్డ్ చేస్తాను. సో ఫాస్టింగ్ ఇన్సులిన్ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే, ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉన్నారు అనేది మనం తెలుసుకోవడానికి, అంటే దాన్ని అడ్రస్ చేయడానికి ఫాస్టింగ్ ఇన్సులిన్ అనే టెస్ట్ చేయించుకోవాలి. అంటే పరగడుపునే మనం ఏం తినకుండానే ఎంత ఇన్సులిన్ బాడీలో ప్రొడ్యూస్ అయిపోయింది అనేది తెలియడం ద్వారా మనము డైట్ ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఈ ఇన్సులిన్ రిసెప్టర్ ని సెన్సిటివ్ గా చేయడమే డయాబెటీస్ ని హీల్ చేయడం. కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకుంటే మరి చాలా చక్కగా మనము డయాబెటిక్ ఇష్యూస్ ని అడ్రస్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళినట్లయితే, డైట్ అండ్ వెయిట్ కంట్రోల్, రెగ్యులర్ వాక్స్ ఆఫ్టర్ మీల్స్ కెన్ హెల్ప్ ప్రివెంట్ మెనీ ఆఫ్ ద సెకండరీ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. ఈ విషయాన్ని దయతో అర్థం చేసుకుందాం. డయాబెటీస్ వల్ల సెకండరీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సెకండరీ కాంప్లికేషన్స్ అంటే ప్రైమరీగానైతేనేమో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకి వెళ్తాం. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనము ఇగ్నోర్ చేస్తే జరిగేది ఏంటంటే లాస్ ఆఫ్ విజన్, దృష్టి స్లోగా మందగిస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్రానిక్ పెయిన్ ఫ్రమ్ డయాబెటిక్ న్యూరోపతి, ఆంపిటేషన్ జరిగే పరిస్థితులు ఉంటాయి, స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్, ఇవన్నీ కూడా సెకండరీ కాంప్లికేషన్స్. సో డయాబెటీస్ కి మరి విరుగుడు లేదన్నట్టు చాలా మంది మాట్లాడతారు. అయితే ఎంత హై డయాబెటీస్ ఉన్నా కూడా రెగ్యులరైజ్ అవ్వడానికి, నార్మల్ కి రావడానికి మరి ఈ యొక్క డైటరీ ప్లాన్స్, ఏ విధంగా డైట్ తీసుకోవాలి, న్యూట్రిషన్ తీసుకోవాలి, తద్వారా వెయిట్ కంట్రోల్ అవుతుంది, రెగ్యులర్ గా వాక్ చేయడము, నైట్ ప్రాపర్ గా పడుకోవడము, మరి ఆ తర్వాత నీడెడ్ సప్లిమెంట్స్ ని మనం వాడడం ద్వారా డయాబెటీస్ ని అడ్రస్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ద గ్రేటర్ నీడ్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ న్యూట్రియంట్స్. మనం తినే ఆహారంలో మరి ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా బయట ఉన్న డాక్టర్స్ మరి నెయ్యి తినొద్దు అంటారు, నెయ్యి తినకూడదు డయాబెటీస్ ఉన్న వాళ్ళు అంటారు. ప్యూర్ ఘీ ఆఫ్ అబౌట్ 30 grams per day ఇన్ ద డైట్ ఈజ్ ఎసెన్షియల్. 30 grams మరి ఘీ మన డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ఉదయము మనం తినే ఆహారంలో ఒకవేళ ఇడ్లీ తింటా ఉంటే ఇడ్లీ నెయ్యిలో ముంచుకుని తినాలి. సో మరి మ్యాక్సిమం మరి పప్పులో గాని దేనిలోనైనా సరే మోస్ట్లీ మనం తినే ఆహారంలో ఒక 30 grams ఉండేలాగా మనం చూసుకోవడం మనకు చాలా సహాయం చేస్తుంది. ఎందుకనంటే ఘీ అనేది అది ఫ్యాట్, అయితే దట్ ఈస్ ఎ గుడ్ ఫ్యాట్. చాలా సార్లు ఏమనుకుంటామనంటే ఘీ తింటే లావ్ అయిపోతారో అని భయపడతారు. సో లావ్ అవడం అనేది జరగదు. సో ఘీలో ఘీ అనేది అది ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్యాట్ కాబట్టి మనము విటమిన్ డి తీసుకున్నప్పుడు విటమిన్ డి సరిగ్గా పనిచేయడానికి ఘీ యొక్క యూసేజ్ చాలా ఉంటుంది. విటమిన్ డిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు, అంటే ఫ్యాట్స్ లో అవి కరుగుతాయి. సో కొన్నేమో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి, వాటర్ లో కరిగే విటమిన్స్ ఉన్నాయి, కొన్నేమో ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఫ్యాట్ లో కరుగుతాయి. కాబట్టి గుడ్ ఫ్యాట్ అయినటువంటి ఘీని మనము తీసుకోవడం చాలా సహాయకరంగా ఉంటుంది. రెండవది ఏంటంటే ప్రోటీన్ మన బాడీలో, అంటే 120 grams ఆఫ్ ప్రోటీన్ ఇన్ డైట్, ఈ బాడీ వెయిట్ ఈస్ 60 kgs. ఈచ్ ఎగ్ హ్యాస్ 6 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 100 grams ఆఫ్ చికెన్ విత్ 30 grams ఆఫ్ ప్రోటీన్. ఈ రేషియో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి గుడ్లో కూడా ఒక ఎగ్ లో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, 100 grams ఆఫ్ చికెన్ లో 30 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ మనము అప్లై చేస్తే ప్రతి అంటే 60 kgs కి 60 × 2 అంటే ప్రతి కేజీకి 2 grams ప్రోటీన్ కావాలి మన బాడీకి. 60 kgs ఉన్నవాళ్ళు 60 × 2 = 120, 70 kgs ఉన్నవాళ్ళు 70 × 2 = 140 grams ప్రోటీన్ కావాలి. సో అంత ప్రోటీన్ ఎలా అందాలి అని అంటే ఎగ్స్ మనము ఒక్కొక్క ఎగ్ లో 6 grams ఉన్నాయి. మరి 6 grams అంటే 120 grams అంటే చాలా మనము 20 eggs తినాలి. అంత ఎగ్స్ మనం తినలేం కాబట్టి సో ఒక 6 to 8 వరకు ఎగ్స్ తీసుకుని మిగతా అది చికెన్ రూపంలోనో మటన్ రూపంలోనో మరి అంటే ఈవెన్ రెడ్ మీట్ బీఫ్ ఇలాంటివి కూడా చాలా హెల్ప్ఫుల్ గా మనము ప్రోటీన్ డైట్ కి అవి ఉపయోగకరంగా ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. హౌ టు ఇంప్రూవ్ ఇమ్యూన్ సిస్టమ్, దీని గురించి నేను ఎక్కువ ఎంఫసైజ్ చేయాలని ఆశపడతా ఉన్నాను. ఒక 2-3 minutes లో దీని కంక్లూడ్ చేస్తాను. విటమిన్ D3 డెఫిషియన్సీ ఇస్ ద రూట్ ఆఫ్ ఎవ్రీ క్రానిక్ డిసీజ్. కరెక్టింగ్ ఇట్స్ డెఫిషియన్సీ కెన్ బెనిఫిషియల్లీ ఎఫెక్ట్ ఆల్ ద కండిషన్స్. మనకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ డి డెఫిషియన్సీని మనం అడ్రస్ చేయాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి గట్ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ కానీ, కార్డియాక్ ఇష్యూస్ కానీ, డయాబెటిక్ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా ఇవన్నీ కారణం. వీటన్నిటినీ అడ్రస్ చేయడానికి మెయింటైనింగ్ డి లెవెల్ బిట్వీన్ 80 to 100 nanograms ఫర్ ఎంఎల్ ఇస్ కంపల్సరీ. అయితే మరి మెడికల్ మాఫియా లాంటి పరిస్థితులు బయట ఉన్నాయి. బయట మనకు మెడికల్ ల్యాబ్స్ లో చెప్పే పాట ఏంటంటే మీకు 30 nanograms ఉంటే చాలు అని అంటారు. బట్ డాక్టర్ బాను గారు ఇంకా అదర్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి కంక్లూజన్ ఏంటంటే 80 grams నుండి 100 nanograms ఫర్ ఎంఎల్ ఉండేలాగా చూసుకుంటే మనము చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ను ఓవర్కమ్ చేయొచ్చు. మనము విటమిన్ డి 25 hydroxy అనే టెస్ట్ ని మనం చేస్తే మనకు సాధారణంగా మరి బాగా ఎండలో ఉండేవాళ్ళు అయితే 15-20 ఉంటున్నారు వాళ్ళు, అసలు ఎండలో లేని వాళ్ళు 10, కొంతమంది అయితే 5 కూడా ఉంటా ఉన్నారు. సో కాబట్టి మనము విటమిన్ డి మరి తక్కువ ఉన్నప్పుడు ఒకవేళ 15-20 ఉందనుకోండి అది 80 వరకు ఉండేలాగా మనము విటమిన్ డి కరెక్షన్ అంటారు దాన్ని. సో ఏ విధంగా D3 వేసుకోవాలి అది కూడా నేను ఒక టేబుల్ ని నేను ఫార్వర్డ్ చేస్తాను మహేష్ గారికి. అది ఫాలో అవడం ద్వారా విటమిన్ డి కరెక్షన్ జరిగినట్లయితే మనలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. విటమిన్ డి హెల్ప్స్ ఇన్ అడ్రెసింగ్ వైరల్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. మనం సాధారణంగా ఈ 3 రకాల ఇన్ఫెక్షన్స్ ని ఫేస్ చేస్తాం, వైరల్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్. ఈ 3 అడ్రస్ చేయడానికి విటమిన్ డి చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ లోకి మనం వెళ్ళినట్లయితే బ్రదర్ యా ఇక్కడ ఇది ఆల్రెడీ లాస్ట్ లో ఉన్నటువంటి టెస్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. విటమిన్ డి 25 hydroxy. విటమిన్ డి టోటల్ మనకు అవసరం లేదు. విటమిన్ డి 25 hydroxy అనే టెస్ట్ మనం చేయించుకుంటే మన బాడీలో ఎంత డి ఉంది అనేది తెలుస్తుంది. అప్పుడు లో ఉంటే దాన్ని కరెక్ట్ చేయడానికి విటమిన్ డి అనే క్యాప్సుల్స్ మనం వాడడం ద్వారా విటమిన్ డి లెవెల్ మన బాడీలో సరి అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే యా బెస్ట్ ప్రాక్టీసెస్ టు రెగ్యులేట్ హెల్త్, ఇక్కడ చెప్పబోయేటువంటి గైడ్ లైన్స్ మనము మంచి హెల్త్ లోకి వెళ్ళడానికి సహాయకరంగా ఉంటుంది. ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనేది అది స్ప్రెడ్ అవుతుంది అని మనం వింటా ఉన్నాము. అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ బయట ఉన్నా కూడా మనం ధైర్యంగా ఉండడానికి విటమిన్ డి కరెక్షన్ అండ్ విటమిన్ ఏ కరెక్షన్ మనం రెండు చేసినట్లయితే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెగ్యులేట్ అవుతుంది. విటమిన్ డి కరెక్షన్ అండ్ విటమిన్ ఏ కరెక్షన్, విటమిన్ డి కరెక్షన్ గురించి నేను మాట్లాడాను. విటమిన్ డి అనేది 80 nanograms పర్ ఎంఎల్ ఉండాలి, మినిమం 100 ఉండడం 100 వరకు వెళ్ళొచ్చు. అసలు భానుగారు చెప్పేది ఏంటంటే 200 వరకు వెళ్ళినా కూడా నష్టం లేదు అని చెప్తా ఉన్నారు. నేను టెస్ట్ చేసుకున్నప్పుడు 167 nanograms పర్ ఎంఎల్ ఉంది. సో అంటే 200 వరకు వెళ్ళడం కూడా నష్టం లేదు. సో కాబట్టి విటమిన్ డి కరెక్షన్ మనం చేసుకోవడం, తద్వారా ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. విటమిన్ ఏ కూడా చాలా ప్రామినెంట్ రోల్ యాక్చువల్లీ. మరి వెస్టర్న్ సివిలైజేషన్ లో మెడిసిన్ డెవలప్ అవుతున్నటువంటి దినాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ని విటమిన్ ఏ తో అడ్రస్ చేశారు. కాబట్టి విటమిన్ డి అండ్ విటమిన్ ఏ ఈ రెండు కూడా అతి ప్రాముఖ్యమైన విటమిన్స్. ఈ రెండు కరెక్షన్స్ ఎలా చేసుకోవాలో నేను ఫార్వర్డ్ చేస్తాను. ఏ విధంగా ఎన్ని రోజులు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను. డాక్టర్ భాను గారు ఈ విషయాలను మరి హెల్త్ సెషన్స్ ద్వారా అప్డేట్ చేశారు, ఆ విషయాలు నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మనం చేయడం ద్వారా విటమిన్ డి విటమిన్ ఏ కరెక్షన్ చేయడం ద్వారా, అంటే లో లెవెల్లో ఉన్నటువంటి విటమిన్ డిని విటమిన్ ఏని మరి నీడెడ్ లెవెల్ కి మనం తీసుకొచ్చిన తర్వాత మరి రెగ్యులర్ గా మనం వాడాల్సి ఉంటుంది. ముందేమో హై డోస్ వాడతాము, ఆ తర్వాత మెయింటెనెన్స్ డోస్ అంటారు. ఈ రెండు వర్డ్స్ మీరు అర్థం చేసుకోవాలి, కరెక్షన్ డోస్ అండ్ మెయింటెనెన్స్ డోస్. కరెక్షన్ డోస్ ఏమో లో లెవెల్లో ఉన్న విటమిన్ డిని విటమిన్ ఏని నార్మల్ లెవెల్ కి తీసుకురావడము. మెయింటెనెన్స్ డోస్ ఏమో మరి ఆ లెవెల్ రెగ్యులర్ గా మెయింటైన్ అయ్యేలాగా మనం చేయడము. మెయింటెనెన్స్ డోస్ ఏంటంటే వారానికి ఒక టాబ్లెట్ వేసుకోవడం, 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉన్నటువంటి విటమిన్ డి క్యాప్సూల్ ని వారానికి ఒకటి వేసుకోవడము విటమిన్ డికి ఉన్నటువంటి మెయింటెనెన్స్ డోస్. అదే విటమిన్ ఏ ఏంటంటే 25,000 ఇంటర్నేషనల్ యూనిట్స్, ఇది వారానికి 2 వేసుకోవాలి. సో ముందు కరెక్షన్ డోస్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ డోస్ చేసినట్లయితే మనము మన ఇమ్యూనిటీ లెవెల్ చాలా మరి రెగ్యులేట్ అవుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనం భయపడకుండా, కొన్నిసార్లు హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు ఏమైనా స్ప్రెడ్ అవుతుందేమని భయపడతాము, ఎవరినన్నా పట్టుకుంటే షేక్ హ్యాండ్ ఇస్తే ఏమైనా స్ప్రెడ్ అవుతుందేమని భయపడతాము. ఈ రెండు లెవెల్స్ మనం మెయింటైన్ చేస్తే మనం సిక్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. విటమిన్ కే కూడా మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేయాలి. విటమిన్ కే ఏం చేస్తుంది అంటే ఎక్కడ కూడా కాల్షియం లెవెల్స్ మన హార్ట్ దగ్గర గానీ బ్రెయిన్ దగ్గర గానీ అవి కాల్సిఫికేషన్ జరగకుండా, అంటే హార్ట్ దగ్గర కాల్సిఫికేషన్ వస్తేనేమో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్ దగ్గర కాల్సిఫికేషన్ వస్తేనేమో బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఈ రెండు జరగకుండా ఉండడానికి విటమిన్ కే సహాయకరంగా ఉంటుంది. సుప్రాడిన్ అనేటువంటి మల్టీ విటమిన్ కూడా మనకు రోజు రెగ్యులర్ ఒకటి వేసుకోవాలి. విటమిన్ సి కూడా ఒకటి తీసుకోవాలి. ఈ డోస్ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇది మెయిన్ గా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది చాలా ప్రాముఖ్యం. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా ఈ విటమిన్ డి కరెక్షన్ విటమిన్ ఏ కరెక్షన్ చేసినట్లయితే మనం చాలా చక్కగా హెల్దీగా ఉండడానికి. నేను 7th మిషనరీ ట్రిప్ కు వచ్చినప్పుడు నేను కొంత థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఆ తర్వాత నాకు ఇప్పటి వరకు థ్రోట్ ఇన్ఫెక్షన్ లేదు. ప్రతి నెలకు 2 నెలలకు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేది. అలాంటిది ఎప్పుడైతే విటమిన్ డి కరెక్షన్ అండ్ విటమిన్ ఏ కరెక్షన్ నేను చేశానో అసలు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గానీ సిక్ అవడం గానీ అనేది జరగట్లేదు. చాలా హెల్దీగా ఉండడానికి ఇది చక్కని అవకాశం కాబట్టి ఈ కరెక్షన్ చేయాలని నేను మరి ప్రభు ప్రయత్న ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండవది మినరల్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. ఇది ప్రతిరోజు కూడా ఉదయము అండ్ రాత్రి పడుకునేటప్పుడు 250 ml ఆఫ్ వాటర్ లో హిమాలయన్ పింక్ సాల్ట్ కి సంబంధించినటువంటి ఆ సాల్ట్ ఒక 1/4 స్పూన్ ని మనం కలుపుకుని, అవసరమైతే లెమన్ కలుపుకుని డైలీ ఇది తాగడం ద్వారా బాడీలో మినరల్ బ్యాలెన్స్ వస్తుంది. కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇవి కూడా హెల్ప్ చేస్తాయి. తర్వాత డైలీ సఫిషియంట్ వాటర్ ని, అంటే 20 kg బాడీ వెయిట్ కి 1 liter వాటర్ తాగాలి. 60 kg ఉంటే 3 liters, 80 kg ఉంటే 4 liters. ఆ రీతిలో మనము సఫిషియంట్ గా వాటర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన బాడీలో మినరల్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇవి రెండు ప్రాముఖ్యమైన విషయాలు. తర్వాత ఈ నాలుగైదు విషయాలు ఉన్నాయి, అవి నేను ఫాస్ట్ గా కంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మెయింటెనెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ ఇన్ ద డైట్, ఇది ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఈట్ ప్లెంటీ ఆఫ్ ప్యూర్ గ్రీ, అంటే మినిమం ఆఫ్ 30 grams ఘీ ఉండేలా చూసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ 12 to 24 అని చెప్పారు భాను గారు, సజెస్ట్ చేశారు. అయితే 12 మనం తినలేకపోతే ఒకవేళ కనీసం 8 లేదు అంటే కనీసం 6 eggs తో మనం మొదలుపెట్టి బాయిల్డ్ ఎగ్స్ తినడం, హాఫ్ బాయిల్డ్ తినడం, లేదు అంటే ఆమ్లెట్ ఫామ్ లో దాన్ని తినడం, ఈ విధంగా ఎగ్స్ బెస్ట్. ఒకవేళ మీకు నాటు గుడ్లు దొరికితే ఇంకా బెస్ట్. నాటు గుడ్లు దొరికే పరిస్థితి లేదు, అయితే మనము ఎంకరేజ్ చేయడం చాలా అవసరం. ఎలాగైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంత అవసరమో, మరి కోళ్లు పెంచడం కానీ ఇలాంటివి కూడా మనం పల్లెటూర్లలో మరి ఇలాంటి బిజినెసెస్ పెరిగేలాగా కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే రానున్న దినాల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు మనుషులను బ్రతికించడం కంటే కూడా వెటర్నరీ డాక్టర్స్ మనుషులను బ్రతికించే పరిస్థితి రాబోతా ఉంది ఫ్యూచర్ లో. ఎందుకనంటే మరి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎంతో కల్తీ జరుగుతూ ఉంది. యానిమల్స్ కూడా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తా ఉన్నారు, పాలు ఎక్కువ ఇవ్వడానికి మరి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఆవులకి గేదెలకి. సో ఈ విధంగా ఇలాంటివి లేకుండా హెల్దీగా పెరిగేటువంటి యానిమల్ ప్రోటీన్ మనకు అవసరం కాబట్టి అది కూడా మనం ఒక చర్చ్ గా, ఒక ఫెలోషిప్ గా మనం వీటి విషయంలో ఆలోచించాలి. ఎవరు చూసినా కూడా లాభాపేక్షతో బిజినెస్ చేస్తున్నారే గాని మరి ప్రజలకు ముఖ్యంగా సమాజానికి మేలుకరంగా ఉండేలాగా ఆలోచించే పరిస్థితులు లేవు. ఆ బాధ్యత సంఘానిదే. సమాజానికి అవసరమైనటువంటి శ్రేయస్సు మనం ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. ఎవరు చూసినా కూడా ఎక్కడ షార్ట్ కట్ లో బిజినెస్ ఉంటుందని ఆలోచిస్తున్నారు, అయితే మనం సంఘంగా సమాజాన్ని ప్రేమించేవాళ్ళంగా మరి మేలుకరమైన ఆహారం ప్రజలకు అందడానికి మనం సహకరించడం చాలా ప్రాముఖ్యం. బోన్ సూప్స్ తీసుకోవడం, మటన్ బోన్ సూప్స్ గానీ చికెన్ బోన్ సూప్ గానీ, తర్వాత ప్రోటీన్ డైట్, కొలాజెన్ పెప్టైడ్ అండ్ పౌడర్, ఇవి దొరుకుతాయి. వీటి గురించి కూడా నేను అప్డేట్ చేస్తాను. ఈ విధంగా ప్రోటీన్ డైట్, మన బాడీలో ప్రోటీన్ డైట్ పెరిగేలా తీసుకుంటే మనము బెస్ట్ హెల్త్ లోకి వెళ్తాము. ఈవెన్ డయాబెటీస్ ని అడ్రస్ చేయడానికి వన్ ఆఫ్ ద ఫార్ములా ఏంటంటే ఈ ప్రోటీన్ డైట్ 90% కి పెంచడము, కార్బోహైడ్రేట్స్ ని 10% కి రెడ్యూస్ చేయడము. యాక్చువల్లీ డాక్టర్ భాను గారు ఇచ్చే సలహా ఏంటంటే 0% చేయమంటారు, కార్బోహైడ్రేట్స్ ని 0 చేయమంటారు. 0 చేయగలిగితే 100% రిజల్ట్ ఉంటుంది, చాలా క్విక్ గా రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ అలవాటు అవడానికి కష్టం అనుకుంటే మనము స్లోగా మనము కార్బోహైడ్రేట్స్ ని తగ్గించేస్తూ ప్రోటీన్ పెంచడం అనేది చాలా సహాయకరంగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని మనం కుకింగ్ లో వాడడము, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే గానుగు నూనె అంటారు. సో ఐదర్ గ్రౌండ్ నట్ ఆయిల్ గాని, నువ్వుల నూనె గాని, కొబ్బరి నూనె అన్నిటికంటే మంచిది. మనకు అలవాటు ఉండదు కాబట్టి కనీసం గ్రౌండ్ నట్ ఆయిల్ గాని, నువ్వుల నూనె వాడడం చాలా సహాయకరంగా ఉంటుంది. సో ఆయిల్ చేంజ్ చేయడం ద్వారా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కాడి నుంచి మనకు వచ్చేటువంటి ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కాడి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అవ్వడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయినటువంటి ఆయిల్స్ మనం వాడడం మంచిది. రిఫైన్డ్ ఆయిల్స్ ని మనం అవాయిడ్ చేయాలి, కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత రెగ్యులర్ డైట్ లో టాక్సిటీ ఉన్నటువంటి ఆహారాలు అవాయిడ్ చేయాలి. ఏంటంటే కార్న్ అంటే మొక్కజొన్నల మీద ఎక్కువగా ఈ యొక్క పురుగు మందులు చల్లుతున్నారు, గోధుమల మీద చల్లుతున్నారు, సోయాబీన్స్ మీద చల్లుతున్నారు, కాబూలీ చనా అంటారు దాని మీద చల్లుతున్నారు కాబట్టి, తర్వాత టీ మీద కూడా చల్లుతున్నారు కాబట్టి వీటిని అవాయిడ్ చేయగలిగితే చాలా సహాయకరంగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. అవాయిడ్ యూసేజ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, అంటే ప్యాకేజ్ చేసినటువంటి ఫుడ్, ఈవెన్ మిల్క్ ప్యాకెట్లైనా కర్డ్ ప్యాకెట్లైనా, పిల్లలకు మనము చేసే ఏదైనా సరే ఐస్ క్రీమ్స్ గానీ ఇవన్నీ కూడా ప్యాకెట్స్ లో వస్తా ఉన్నాయి. వాటిని అవాయిడ్ చేస్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. స్టాప్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ లైక్ ఐస్ క్రీమ్, స్వీట్స్, కేక్స్, బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్. సో షుగర్ ని, వైట్ షుగర్ ని వాడటం కూడా మనం తగ్గించాలి. ఈ విధంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని తగ్గిస్తే చాలా చక్కగా హెల్త్ రికవర్ అవుతుంది. తర్వాత డైలీ వాక్, ఆహారం తిన్న తర్వాత, లంచ్ తర్వాత, అదేవిధంగా డిన్నర్ తర్వాత మరి వాక్ చేయడం, తర్వాత 8 hours స్లీప్ ఉండేలాగా చూడడము, ఆ తర్వాత నీడెడ్ సప్లిమెంట్స్, చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి, మ్యాంగనీస్ అని, మెగ్నీషియం అని, తర్వాత ఆల్ఫాలోపిక్ యాసిడ్ అని, ఇలా కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. ఆ సప్లిమెంట్స్ మన యొక్క సిచ్యువేషన్ బట్టి మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చేయడం ద్వారా నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఈ 8-9 ప్రిన్సిపల్స్ ని సీరియస్ గా తీసుకుంటే బ్రదర్ ఇది స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోదాం. బ్లడ్ ప్రెషర్ ఇవి నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం. నెక్స్ట్ టైం యా నెక్స్ట్ స్లైడ్ కంక్లూషన్. వీ నీడ్ టు ఇంప్రూవ్ బ్రదర్ ముందున్న స్లైడ్. వీ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైజెస్టివ్ హెల్త్, ఎండోక్రైన్ హెల్త్, మెటబాలిక్ హెల్త్ అండ్ మినరల్ బ్యాలెన్స్ అండ్ అవాయిడ్ టాక్సిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ హోమిసైడ్స్. సో ఇలా చేయడం మన ముందు ఉన్నటువంటి బాధ్యత. ఇప్పటి వరకు మరి టీ మీద గ్లైఫోసేట్ ఉందనే విషయం మనకు తెలియదు. చాలా రకాల ఆహార పదార్థాల మీద గ్లైఫోసేట్ ఉందని తెలియదు. ఇప్పుడు మనకు సత్యం అర్థమైంది కాబట్టి మనము జాగ్రత్త పడడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటాం. చాలా సార్లు క్యాన్సర్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. చర్చెస్ లో కూడా ఇలాంటి న్యూస్ మనం చాలా చోట్ల వింటా ఉన్నాం. ఎందుకు ఈ విధంగా క్యాన్సర్స్ వస్తా ఉన్నాయి, ఎందుకు ఈ విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే మరి పురుగు మందుల వల్ల, ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల. మరి వీటన్నిటిని అర్థం చేసుకుని మనం జాగ్రత్త పడకపోతే వన్స్ మనము విక్టిమ్స్ అయిపోయిన తర్వాత మరి దాని గురించి అది మానాలి అనుకుంటే మరి దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ చెప్పబడినటువంటి గైడ్ లైన్స్ అనేవి మనకు హోప్ ఇస్తా ఉన్నాయి. విటమిన్ డి అమేజింగ్ రిజల్ట్స్ తీసుకొస్తా ఉంది. విటమిన్ ఏ విటమిన్ డి దయతో మీరు అవి అర్థం చేసుకోవాలని, ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఆ విషయాలు నేను తర్వాత క్లారిఫై చేస్తాను. హెన్స్ చేంజెస్ ఇన్ డైట్ లైఫ్ స్టైల్ యాడింగ్ ఎసెన్షియల్ సప్లిమెంట్స్ అండ్ మినరల్స్ రిజల్ట్స్ టువర్డ్స్ వెల్ బీయింగ్ ఆఫ్ హెల్దీ పర్సనాలిటీ ఇన్ ఆల్ ఆఫ్ అస్. సో మనము డైట్ మీద ఫోకస్ చేద్దాం, లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకుందాం, మరి నీడెడ్ సప్లిమెంట్స్ ని మనము మన డైట్ లో ఉండేలాగా మనము అవసరమైనటువంటి అవుట్స్ అంటే మనం బయట నుండి తీసుకోవాలి ఈ సప్లిమెంట్స్ ని. ఈ విధంగా చేస్తూ వెల్ బీయింగ్ ఆఫ్ హెల్తీ పర్సనాలిటీ మనం కలిగి ఉండడం ద్వారా మనము ఆరోగ్యంలో మెదగాలి. దట్ ఎఫెక్ట్స్ అవర్ ఎమోషన్స్ అండ్ దట్ ఎఫెక్ట్స్ అవర్ స్పిరిచువాలిటీ యాజ్ వెల్. ఈ మూడిట్లో కనెక్షన్ ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. సో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలుగుందాం. దేవుణ్ణి మనం ప్రేమించాలన్నా, తోటి వాళ్ళని ప్రేమించాలన్నా ఆరోగ్యంగా ఉండకుండా మనం పరిచర్లో ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఆశ కలిగిన వారంగా దేవుడు కూడా ప్రియుడా నీవు వర్ధిల్లుచున్న ప్రకారము, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము ఆరోగ్యంలోనూ వర్ధిల్లాలనేది యోహాన్ భక్తుడు 3వ పత్రికలో 2వ వచనంలో చెప్పాడు. అలా ఉండుటకు దేవుడు కృప చూపునుగాక. సో థ్యాంక్ యూ, ఓవర్ టు బ్రదర్.
థ్యాంక్ యూ బ్రదర్, ఎంతో అవసరమైన విషయాలు మనం ప్రేమించి మన మధ్యకు వచ్చి పంచుకున్న బ్రదర్ రావు గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను.